Om Shanti. Now, what is our session? Holistic health. So, we all wish to be healthy always. We all wish, right? So, for that, what should we do? We are busy with our schedule, with our work, family work and professional work. So, we take less care of our health. We don't exercise, do we? We don't take care of our food. We eat lot of food which is available outside. We eat lot of pizzas, burgers. We don't take care of our health, right? Do you accept with me, agree with me? Do you all? So to stay healthy and fit always, what do we need in our everyday life? What do we need to do in our day-to-day life? We have Brahma Kumari sister, Dr. Vijay Lakshmi ji with us. Let's welcome her. So she is associated with this organization since 22 years. So she stay nearby. She is a doctor, persuaded MBBS. So let's welcome her on the dais. And she has her own nursing home, own clinic since 36 years. They are with that. So she is going to share some tips and techniques for us to stay healthy always.
Om Shanti. అంత ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ ఎక్కడ వారు మీరు? ఈ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ? హైదరాబాద్ ఓన్లీ. ఓకే ఓకే. సో ఈరోజు తెలుగులో చెప్తాను నేను, మాతృభాష బాగా అనిపిస్తుంది. అండ్ సో టుడేస్ టాపిక్ ఈజ్ హోలిస్టిక్ హెల్త్. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అండ్ మనం అంత కేర్ తీసుకోవడం లేదు ఈ రోజుల్లో హెల్త్ గురించి చెప్పాలి అంటే. పూర్వకాలంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే హెల్దీగా ఉండేది. సో వాళ్ళకి ఏవి డయాబెటీస్లు, హైపర్ టెన్షన్లు, హార్ట్ అటాక్లు ఏం లేవు. కానీ ఈరోజు మన లైఫ్ స్టైల్ మారింది, మన ఫుడ్ హ్యాబిట్స్ మారినాయి, తర్వాత స్ట్రెస్ టెన్షన్లు ఎక్కువైపోయినాయి. సో ఏమైంది, హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. హెల్త్ అన్నిటికన్నా గొప్పది, అందుకే పెద్దవాళ్ళు కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఎందుకంటే బాగా చదువుకోవడం వెల్త్, లేకపోతే పెద్ద పొజిషన్లో ఉండడం వెల్త్ అని ఎవరు అనలేదు. హెల్తే వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అది ఈరోజు ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఒకరింట్లో ఒకరికి హెల్త్ బాగాలేకుంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంచెం పెద్ద డిసీజెస్ అయితే, ఏ హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము అయితే ల్యాక్స్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ల్యాక్స్ ఖర్చు పెట్టాలి అంటే ఒకటి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేయాలి, ఒకటి ఇంట్లో అందరి యొక్క మానసిక స్థితి కూడా డిస్టర్బ్ అవుతుంది. సరే ఒకసారంటే పెట్టేస్తారు, ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి అవసరం పడ్డది ఓ 2-3 lakhs ఖర్చు పెట్టేస్తారు. మళ్ళీ ఇంకొకరికి వచ్చినప్పుడు, మళ్ళీ ఇంకొకరికి వస్తే ల్యాక్స్ ఎక్కడి నుండి తీసుకొస్తారు కదా? అప్పుడు ఎలా ఉంటుంది చూడండి ఇంట్లో పరిస్థితి. ఒకటి ఫైనాన్షియల్గా, ఒకటి మెంటల్గా ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది. సో మనము హెల్త్ గురించి బాగా కేర్ తీసుకోవాలి ఈ రోజుల్లో. సో హోలిస్టిక్ హెల్త్ అంటే ఏంటి? కంప్లీట్ హెల్త్. ఒక మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడని ఎప్పుడంటాం? శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా అన్ని ప్రకారాలు హెల్త్ ఉంటేనే హెల్తీ అంటాం కదా. ఇప్పుడు సపోజ్ మనసు బాగుంది కానీ శరీరానికి జబ్బులున్నా హెల్తీ అనం. శరీరం బాగుంది కానీ డిప్రెషన్ ఉంది, టెన్షన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, స్ట్రెస్ ఉందంటే వాళ్ళని హెల్తీ అనం. సరే మనసు శరీరం రెండు హెల్తీ ఉన్నాయి, కానీ సంఘంలో వాళ్ల వల్ల అనేకులకి భద్రత లేకుండా అయిపోతుంది. సపోజ్ చూడు, పబ్లిక్ ప్లేస్లో బాంబు పెడతారు, లేకపోతే అంటే మనము సేఫ్గా ఉన్నాము అనే ఫీలింగ్ లేకుండా ఇన్సెక్యూర్ చేస్తారు కొన్ని కొన్ని సంఘటనలు కొంతమంది వల్ల. అలాంటి వాళ్ళని కూడా మనం హెల్తీ అనొచ్చా? అనలేం కదా. సో అది ఇంకా మిగతాది ఆధ్యాత్మికంగా హెల్తీగా ఉండడం అంటే మెడిటేషన్ ఇలాంటివి చేయడం. సో ఈ 4 రకాలుగా హెల్తీగా ఉన్నప్పుడే మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులు అంటాం. అయితే మరి ఇలాంటి సంపూర్ణమైన ఆరోగ్యం పొందాలి అంటే మనం ఏం చేయాలి? మన దినచర్యలో ఏ విషయాల మీద మనము శ్రద్ధ పెడితే, అటెన్షన్ పెడితే హెల్తీగా ఉంటాం చూద్దాం. ఫస్ట్ సరైన ఆహారం. రెండోది సరి అయిన వ్యాయామం ఎక్సర్సైజ్, మూడోది సరి అయిన నిద్ర, నాలుగోది వ్యసనముక్తలుగా ఉండడం అంటే అడిక్షన్స్ ఏవి లేకుండా ఉండడం, ఐదోది మెడిటేషన్ లాంటి మనసు ఆరోగ్యం. ఫస్ట్ ఫోర్ శరీర ఆరోగ్యం కోసం, లాస్ట్ది మనసు ఆరోగ్యం కోసం. ఈ ఐదు ఉంటే, ఈ ఐదు మీద మనం అటెన్షన్ పెడితే హెల్దీగా ఉండొచ్చు. అయితే మరి ఫస్ట్ ఆహారం, ఆహారంలో మనము ఏ టైంలో తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తీసుకున్నప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలి, ఈ మూడు కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మార్నింగ్, మార్నింగ్ ఏం తీసుకుంటాం మనం, ఏమంటారు మార్నింగ్ తీసుకునే ఆహారాన్ని, బ్రేక్ఫాస్ట్ అంటారు. తెలుగులో అయితే అల్పాహారము అంటారు. ఎందుకంటారు అలా? నైట్ అంతా 12 అవర్స్ ఆల్మోస్ట్ 12 అవర్స్ మనం ఫాస్టింగ్ లో ఉంటాము, బ్రేక్ చేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంటారు. ఎప్పుడైనా కూడా ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఆహారం కొద్దిగానే తీసుకుంటాం, స్టార్టింగే హెవీగా ఉండే తీసుకోం, సో అందుకని అల్పాహారము అంటారు కదా. జనరల్ గా బయట కూడా ఏమన్నా ఇలా స్ట్రైక్స్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఉపవాసాలు విరమించేటప్పుడు కానీ, వాటర్ కానీ, జ్యూస్ కానీ, కొబ్బరి బోండం కానీ ఇలాంటివి తీసుకుంటారు కదా. అంతేగాని ఉపవాసం విరమించడం కానీ బిర్యానీలు, బోండాలు, బజ్జీలు అట్లా తినరు. సో మనం కూడా బ్రేక్ఫాస్ట్లు అలాగే తేలిగ్గా జీర్ణమయ్యేది, మంచి శక్తినిచ్చే ఆహారము తీసుకోవాలి. అంటే ఇడ్లీ కానీ లేకుంటే సలాడ్స్ కానీ తేలిగ్గా జీర్ణమయ్యేది, ఈ ఎక్కువ హెవీ ఉండకుండా ఉండే ఆహారము తీసుకుంటే బాగుంటుంది. అది కూడా ఏ టైం తీసుకోవాలి? 8 o'clock తీసుకోవాలి, 7-8 ఆ ప్రాంతంలో తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే చాలాసార్లు మేము అబ్జర్వ్ చేసేది ఏమంటే, కొంతమంది టైం లేక, మెయిన్గా లేడీస్ ఒకటి టైం లేక, ఒకటి డైటింగ్తో మొత్తం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు, తినరు. అది మంచిది కాదు. అలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందంటే, మన బ్రెయిన్కి కంటిన్యూస్గా ఒక సర్టెన్ అమౌంట్ గ్లూకోజ్ అందుతూ ఉండాలి, అప్పుడే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం నైట్ అంతా తినము, మార్నింగ్ కూడా తినకపోతే ఏమవుతుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి, బ్రెయిన్కి గ్లూకోజ్ తక్కువ అందుతుంది, అప్పుడు అంత యాక్టివ్నెస్గా ఉండలేము, అంత అలర్ట్గా ఉండలేము అన్నట్టు. ఈరోజు పోటీ ప్రపంచంలో మనం అలర్ట్గా యాక్టివ్గా ఉంటేనే సక్సెస్ అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. అట్లీస్ట్ మిల్క్, ఫ్రూట్స్ ఏదో ఒకటి ఎంత టైం లేకున్నా కంపల్సరీగా తినాలి. అలాగే మధ్యాహ్నం లంచ్, లంచ్ కూడా ఏ టైంకి, 1 to 2 మధ్యలో. అయితే లంచ్లో మనం తినొచ్చు, కొంచెం మనం చపాతీ తినొచ్చు, అన్నం తినొచ్చు, పప్పు, పెరుగు, వాట్ ఎవర్ అంటే కొంచెం వీ కెన్ టేక్ హెవీగా కూడా, కొద్దిగా హెవీగా కూడా తినొచ్చు. హెవీ అంటే మరీ అని కాదు, బట్ పొద్దున్న దానికన్నా కొంచెం బాగా తినొచ్చు. మళ్ళీ నైట్ డిన్నర్ ఎప్పుడు చేయాలి, ఇది అన్నిట్లో చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం చేసేది ఎప్పుడు, అసలు చేయాల్సింది ఎప్పుడు, 7 కల్లా చేయాలి డిన్నర్. అది కరెక్ట్, అట్లీస్ట్ 8 లోపలైతే డిన్నర్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే డిన్నర్ చేశాక ఒక 2 అవర్స్ మేలుకొని మనం ఏమన్నా పనులుంటే చేసుకొని తర్వాత పడుకుంటే నిద్ర బాగుపడుతుంది, తినంగానే పడుకుంటే కొంచెం భుక్తాయాసం అనిపిస్తుంది. సో 8 కల్లా అట్లీస్ట్ తినేయాలి. ఇంకెవరికన్నా జాబ్ పర్పస్ కానీ లేకపోతే ఇంకా అలాంటి అనవాయిడబుల్ కండిషన్స్ ఉంటే తప్పించి ఇలా 7 కల్లా తింటే బాగుంటుంది. మరి నైట్ డిన్నర్ కూడా ఎలా తినాలి, లైట్గా తినాలి, ఎక్కువ తినకూడదు. పుల్కాలు అలాంటివి కొంచెం లైట్గా, సలాడ్స్ అలాంటివే తినాలి, కొంచెం తేలిగ్గా జీర్ణమయ్యేటివి తినాలన్నట్టు. కానీ ఈ రోజుల్లో ఎక్కువ డిన్నర్లు ఎట్లుంటాయి, లేట్ నైట్ డిన్నర్లు, అది కూడా మళ్ళీ బిర్యానీ, మసాలాలు అన్నీ తింటాం కదా. అది 11కి తింటారు, 12కి తింటారు, టైం లేకుండా అయిపోయింది. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదన్నట్టు. 7-8 కల్లా తినడము కరెక్ట్ పద్ధతి. అందుకే ఫుడ్ తినేటప్పుడు ఏం చెప్తారంటే, పొద్దున మినిస్టర్ లాగా తినాలి, మధ్యాహ్నం పొద్దున కింగ్ లాగా తినాలి, మధ్యాహ్నం మినిస్టర్ లాగా తినాలి, నైట్ అయితే ఒక బీదవాళ్ళలాగా తినాలి, అలా తినాలని చెప్తారన్నట్టు. సో ఈ విధంగా ఆహారం తీసుకునేటప్పుడు టైమింగ్స్ పాటించడం మంచిది. అదే కాదు, ఫుడ్లో కూడా మెయిన్గా ఏంటి, వాటర్. వాటర్ ఎంత తీసుకోవాలి, చాలా మందికి అవగాహన ఉండదు. ఎంత తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాం? వాటర్ 5 లీటర్స్, 2 to 3 లీటర్స్, అట్లీస్ట్ 3 లీటర్స్ తీసుకోవాలి వాటర్. ఎందుకంటే మన బాడీలో కూడా మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయ్యాక మిగిలిన వేస్టేజ్ పోవడానికి, ఏవైతే టాక్సిన్స్ తయారైతే అవి పోవడానికి వాటర్ కంపల్సరీ ఉంటుంది అన్నట్టు. సో అట్లీస్ట్ 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. సమ్మర్ అయితే 4 లీటర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. అయితే హెల్దీగా ఉంటాము అని 6 లీటర్స్, 7 లీటర్స్ వాటర్ కూడా తీసుకోకూడదు. అన్లెస్ మీకు ఎవరన్నా ఏదన్నా అడ్వైజ్ ఉంటే, డాక్టర్స్ అడ్వైజ్ ఉంటే తప్పించి 7-8 లీటర్స్ వాటర్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. ఎక్కువ వాటర్ తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి, నీరసం అవుతుంది, కిడ్నీకి ఓవర్లోడ్ అయిపోతుంది. అలాగే తక్కువ వాటర్ తీసుకుంటే మన బాడీలో టాక్సిన్స్ అలాగే ఉండిపోతాయి, వేస్ట్ సరిగా పోదు, అది కూడా కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కువ వాటర్ తీసుకోవడం, తక్కువ వాటర్ తీసుకోవడం రెండు కూడా కరెక్ట్ కాదు. మరి వాటర్ తీసుకునే ప్యాటర్న్ కూడా ఎలా ఉండాలంటే, మార్నింగ్ లేవగానే ఎప్పుడు కూడా ఫుడ్తో పాటు వాటర్ తీసుకోవద్దు. ఫుడ్తో వాటర్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్ని డైల్యూట్ అయిపోయి ఫుడ్ డైజెషన్కి టైం తీసుకుంటుంది. మనకి హెవీనెస్ ఎక్కువ టైం ఉంటుంది ఫుడ్ తీసుకున్నాక కూడా. సో అందుకని ఏం చెప్తామంటే, ఫుడ్ కన్నా ఒక 1/2 అవర్ ముందు కానీ లేదా 1 అవర్ తర్వాత కానీ వాటర్ తీసుకోమంటాం. కొంతమందికి ఏంటంటే తింటూ ఉంటే గ్లాస్ ఉండాలి పక్కన, ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇన్ని నీళ్లు తాగాలి అలా, కానీ అది అంత మంచి హ్యాబిట్ అయితే కాదు. సో మార్నింగ్ లేచినప్పటి నుండి 6 లేస్తారు, 5 లేస్తారు, లేచినప్పటి నుండి బ్రేక్ఫాస్ట్ కన్నా ఒక 1/2 అవర్ ముందు వరకు 1 లీటర్ వాటర్ తాగాలి. అలా తాగడం వల్ల మంచిగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, అది కూడా ఉండదు. అలాగే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన ఒక 1 అవర్ నుండి లంచ్కి ఒక 1/2 అవర్ ముందు వరకు ఇంకో 1 లీటర్ వాటర్, లంచ్ తర్వాత 1 అవర్ నుండి నైట్ డిన్నర్కి ఒక 1/2 అవర్ ముందు వరకు 3/4 లీటర్ వాటర్, డిన్నర్ అయ్యాక 1/4 లీటర్ వాటర్, ఇలా తీసుకుంటే బాడీకి మంచిగా ఉంటుంది అన్నట్టు. అలాగే వాటర్తో పాటు ఇంకా మన ఫుడ్లో మెయిన్ సాల్ట్. సాల్ట్ ఎంత తీసుకోవాలి? 1 టీ స్పూన్, 5 to 6 grams సాల్ట్ చాలు మనకి రోజుకి. సో మనం ఎక్కువ సాల్ట్ ఎక్కడ తీసుకుంటాం? పికిల్స్, ఇంకా పెరుగన్నం, ఇంకా ఇంకా మామూలుగా ఈ ప్యాక్డ్ ఫుడ్, ఈ మూడు అన్నట్టు. క్యాన్డ్ ఫుడ్స్లో సాల్ట్ ప్రిజర్వేటివ్గా పెడతారు. సో ఈ మూడు దగ్గర మెయిన్గా ఇక్కడ ఎక్కువ సాల్ట్. మనమైతే ఇండియన్స్ ఎక్కువగా పెరుగన్నంలో ఉప్పేసుకోవడం, తర్వాత పికిల్స్లో ఎక్కువ తీసుకుంటాం. సో సాల్ట్ ఎక్కువ తీసుకోవడం కరెక్ట్ కాదు. సాల్ట్ ఎక్కువ తీసుకుంటే దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మెయిన్గా ఎక్కడంటే ప్రాబ్లం, ఇప్పుడు బీపీ డౌన్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? సాల్ట్ వాటర్ తాగుతారు కదా, లేకపోతే సాల్ట్ ఎక్కువ వేసుకుంటారు కర్రీస్లో. కానీ బీపీ తక్కువైతే కొబ్బరి బొండం తాగండి, ప్లెయిన్ వాటర్ తాగండి, ఎలక్ట్రాల్ వాటర్ తాగండి, అంతేగాని సాల్ట్ వాటర్ తాగొద్దు. సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ఎక్కువైందంటే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగినప్పుడు మన మెదడులో చిన్న చిన్న రక్తనాళాలు దిగిపోయినాయి అంటే పెరాలసిస్ వస్తుంది. బీపీ పెరిగితే హార్ట్అటాక్ వస్తుంది, బీపీ పెరిగితే కిడ్నీస్ పాడైతాయి. సో ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా బీపీ డౌన్ అయినప్పుడు సాల్ట్ వాటర్ తీసుకోవడం, సాల్ట్ ఎక్కువ తినడం చేయొద్దు. ఇంకా సాల్ట్ మజ్జిగలో వేసుకొని తినడం కూడా అవాయిడ్ చేస్తే బాగుంటుంది. పికిల్స్ కూడా ఎంత అవాయిడ్ చేస్తే అంత బాగుంటుంది అన్నట్టు. సాల్ట్ 6 గ్రామ్స్ వరకు తీసుకుంటే మంచిది. తర్వాత ఆయిల్. మరి ఆయిల్ ఎంత తీసుకోవాలి? ఈ రోజుల్లో ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైంది, ఎందుకంటే ఫ్రైలు ఎక్కువైపోయినాయి కదా. ఎంత తీసుకోవాలి మనం ఆయిల్? మనం ఎందుకు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? కరెక్ట్, 1 పర్సన్కి 1/2 కేజీ చాలు. అంటే డైలీ 1 టీ స్పూన్ ఆయిల్ చాలు మనకి. 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకుంటే మనకు ఏవైతే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అవసరమో బాడీకి, అవి బాడీ గ్రహిస్తుంది. దానికోసం ఆయిల్ తీసుకుంటాం. ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయిపోతుంది. ఎందుకంటే 1 గ్రామ్ ఆయిల్కే 9 కెలరీస్ వచ్చేస్తాయి. సో ఆ విధంగా ఎక్కువ ఫ్రైలు ఇవన్నీ అవాయిడ్ చేయడం, ఆయిల్ ఎక్కువ వాడకపోవడము మంచిదన్నారు. ఆయిల్ అంటే ఆయిలే కాదు, చీజ్ బటరు, ఎందుకంటే ఇప్పుడు అదేంటి చీజ్ పిజ్జా అని చీజ్ పాస్తా ఏవో చాలా వస్తున్నాయి, అవన్నీ అంటే ఎంతుంటది హెవీ కెలరీస్, హెవీ చీజ్, అవన్నీ కూడా హెల్త్కి మంచిది. సో ఒక్క స్పూన్ ఆయిల్ చాలా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఫ్రూట్స్, ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అన్ని తీసుకోవాలి ఈరోజు మినిమం, పోనీ ఎంతంటే కొంతమందికి అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మినిమంగా ఇన్ని తీసుకుంటే బాగుంటుంది. అట్లీస్ట్ 400 to 500 grams ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది. రెండోది క్యాన్సర్ని రాకుండా కాపాడే ఉంటాయి అన్నట్టు, ఫ్రీ రాడికల్స్ని రాకుండా, క్యాన్సర్ రాకుండా కాపాడే ఉంటాయి. అయితే ఒక రీసెర్చ్లో ఎప్పుడైతే రీసెర్చ్ చేశారో ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ 1 lakh మందికి క్యాన్సర్ వస్తుంది. సో అది ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు, ఎందుకంటే ఫ్రూట్స్ కన్సంప్షన్ చాలా తగ్గిపోయింది. మన సౌత్లో చాలా తగ్గు, నార్త్లో కొంచెం బాగా తింటారంటారు, సౌత్లో అయితే చాలా, సౌత్లో ఎవరు వచ్చినా బజ్జీలు బోండాలు సమోసాలు ఇవే పెడతాం మనం, ఫ్రూట్స్ పెట్టం కదా. సో ఫ్రూట్స్ తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, క్యాన్సర్ నుండి కాపాడుతుంది కాబట్టి అట్లీస్ట్ డైలీ 400 to 500 grams ఫ్రూట్స్ తింటే మనం 80% దాకా మనల్ని మనం క్యాన్సర్ నుండి కాపాడుకోవచ్చు. సో ఫ్రూట్స్ కంపల్సరీ. అందుకే ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు, ఉపవాసాలు అని చెప్పి ఫ్రూట్స్ తినేవాళ్ళు, ఆ రోజు ఒకరోజు ఫ్రూట్స్ తినేవాళ్ళు. ఇంకోటి ఉపవాసం కూడా చాలా మంచిది. ఫ్రూట్స్లో కూడా ఒకే రకం కాదు, వెరైటీ. కొంతమంది ఒకటే అరటిపళ్ళు తింటారు, లేదా ఒకటే జామకాయలు తింటారు, అలా కాదు. అన్ని వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ తింటే మనకు అన్ని పోషక పదార్థాలు లభిస్తాయి, మన బాడీకి ఏవే న్యూట్రిషన్ కావాలో అంతా లభిస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఒక్కో ఫ్రూట్లో కొన్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు అరటిపళ్ళలో పొటాషియం బాగుంటుంది, బీపీని తగ్గిస్తుంది, అలా కొన్ని కొన్ని ఫ్రూట్స్లో కొన్ని కొన్ని మంచి గుణాలుంటాయి, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. సో ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరుకుతాయో అవి తీసుకోవడం, ప్లస్ అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మేము యాజ్ ఎ డాక్టర్గా అబ్జర్వ్ చేయడం, ఫ్రూట్స్ తీసుకోవడం తగ్గిపోయింది. ఎప్పుడైతే పెద్దవాళ్లే ఫ్రూట్స్ తినరో పిల్లలకి ఎట్లా అలవాటు అవుతుంది, అసలు తినరు వాళ్ళు, ఇంకా తినరు. సో ఫ్రూట్స్ మనం పెద్దవాళ్ళు తింటే పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు. పిల్లలకు ఫ్రూట్స్గా కాకుండా సలాడ్స్ రూపంలో కానీ వాళ్ళకి ఎలా అట్రాక్ట్ అనిపిస్తుందో ఆ విధంగా చేసి వాళ్ళకి అలవాటు చేస్తే హెల్త్ బాగుంటుంది అన్నట్టు. అయితే మరి ఫుడ్ ఏది తినాలో చూసుకున్నాం, తర్వాత ఆయిల్ విషయంలో ఇంకోటి చెప్పాలనుకున్నాం. ఆయిల్ ఎప్పుడు కూడా ఒక్కసారి వేడి చేశాక మళ్ళా వాడకూడదు, రిపీటెడ్గా వేడి చేస్తే అది కార్సినోజెనిక్ అవుతుంది. సో ఎందుకని నేను చెప్తున్నాంటే, చాలాసార్లు బయట మిరపకాయ బజ్జీలని అవి ఇవి తింటుంటారు చాలా మంది, అక్కడ ఆయిల్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేశారా, బ్లాక్ అయిపోయి ఉంటుంది. వేడి చేసి 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 మళ్ళీ అయిపోతే దాంట్లోనే ఆయిల్ వేసి చేస్తారు, అది చాలా కార్సినోజెనిక్, అది కరెక్ట్ మంచిది కాదు. సో ఎప్పుడు కూడా బయట అలాంటి ఫుడ్ తినకండి, ఎందుకంటే హెల్త్ పాడైపోతుంది. సో ఆయిల్లో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే మరి ఫుడ్ అయితే ఇలా తీసుకోవాలా అనుకున్నాం, మరి తీసుకునేటప్పుడు మన యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవుతుంది, ఎలా ఉంటే మనకి మంచిగా స్ట్రెంగ్త్ వస్తుంది, ఎలా తింటాం మనం, అసలు టీవీ చూస్తూ తింటాం, టీవీలో ఏముంటుందండి, న్యూస్ చూసారనుకోండి హ్యాపీగా ఉంటామా, న్యూస్ చూసి టెన్షన్, పోనీ సీరియల్స్ చూసాము దాంట్లో ఉంటుందా, పోనీ సినిమాలు చూసాము దాంట్లో ఉందా, ఏం లేదు. అసలు ఫుడ్ తినేటప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటే బెస్ట్. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసేదే డైనింగ్ టేబుల్ దగ్గర, సో తప్పకుండా అందరు కలిసి అక్కడ తింటారు. తిన్నప్పుడు ఏవో డిస్కషన్స్ వస్తుంటాయి, ఆ డిస్కషన్ ఎలా ఉండాలి అంటే హ్యాపీనెస్ కలిగించేదిగా ప్రశాంతంగా అనిపించేది ఉండాలి, కానీ హార్డ్ డిస్కషన్స్ ఉండకూడదు. గొడవలు వచ్చే విధంగా, మనస్పర్ధలు వచ్చే విధంగా, మనసుకు బాధ కలిగే విధంగా ఇలాంటి డిస్కషన్స్ ఎప్పుడు డైనింగ్ టేబుల్ మీద చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మన మానసిక స్థితి ప్రశాంతంగా ఉండి తింటామో ఆహారం చక్కగా డైజెస్ట్ అవుతుంది, మనకి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది అన్నట్టు. అలాగే ఆహారం తయారు చేసేటప్పుడు కూడా ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా, ఎంత మంచి థాట్స్తో చేస్తామో తినేవాళ్ల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు, మడిగట్టుకుని దేవుని పూజ దేవుని పాటలు పెట్టుకుని అలా చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఎలా చేస్తున్నారు వంట? అసలు వంట చేయడమే తగ్గిపోయింది చాలా వరకు. చేసినా ఎలా చేస్తారు? పొద్దున ఒక పక్క టీవీ నడుస్తుంది, ఒక పక్క పిల్లల్ని నడుస్తుంటారు, హోంవర్క్ చేయలేదు ఏంటంటారు, ఓ పక్క అది ఓ హడావిడి హడావిడి, ఒక దగ్గర పని మనిషి మీద, ఇవే నడుస్తాయి కదా. ప్రశాంతంగా సంతోషం ఎక్కడ చేస్తాం? మరి దాని ఎఫెక్ట్ అది దరిద్రం అలవాటు ఒకటి, మొబైల్లో మాట్లాడుతూ మొబైల్లో మాట్లాడుతూ పని మనిషి అప్పుడు ఏదో చెప్తుంది, ఆమె మీద కోప్పడో లేకపోతే అరవడము, పిల్లల మీద అరవడము, హస్బెండ్ మీద అరవడము, ఏదో ఇవే నడుస్తుంటాయి ప్రశాంతంగా. ఎందుకంటే ఫుడ్ యొక్క ఎఫెక్ట్ పిల్లల మీద భర్త మీద పడుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు ఏమంటారు, పిల్లలు యారగెంట్ అయిపోయారండి, చెప్పిన మాట వినరండి, ఇలా ఉన్నారండి, హస్బెండ్ ఇలా ఉన్నారండి అని చెప్తారు. మరి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాం మనం? ఇక్కడ లేడీస్ లేరు ఎక్కువ, కానీ ఎలాంటి ఫుడ్ పెడుతున్నాం? జెంట్స్ కూడా కొంతమంది వంట చేస్తుండొచ్చు. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఇట్స్ కంపల్సరీ, అట్లీస్ట్ హెల్ప్ అన్న చేయాలి. సో ఎప్పుడైతే ఫుడ్ చేసేటప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో, పాజిటివ్ థింకింగ్ ఉంటుందో, అప్పుడు ఆ ఫుడ్ తినే వాళ్ళ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ గారు అందరికీ తెలుసు, ఆయన ఎవరు? అహింసావాది కదా, కొట్లాడేవాడు కాదు. కానీ ఒకరోజు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఎవరినన్నా కొట్టేయాలి చంపేయాలన్నంత కోపం వచ్చిందంట. ఆయనకి అర్థం కాలేదు, ఎందుకు వస్తుంది నాకు ఇలాంటి ఆలోచనలు, ఎందుకు వస్తున్నాయి, నేను ఇంత అహింసావాదిని జైలర్ని అడిగాడంట. అయితే జైలర్ చెప్పాడు, రోజు చేసే కుక్ చేయలేదు ఈరోజు, ఈరోజు ఒక హత్యానేరం కింద ఎవరైతే అరెస్ట్ అయ్యాడో ఆయనతో కుక్ చేయించామని. అంటే నేను ఎందుకు చెప్పినా అంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది ఫుడ్ మీద. కాబట్టి ఫుడ్ ప్రిపరేషన్, ఫుడ్ తినేటప్పుడు చూడండి, మనం ప్రసాదం తింటాం. ఏం తింటాం ప్రసాదంలో? పులిహోర, దద్దోజనం, లడ్డు, చక్కెర పొంగలి, ఇవే కదా మన ఇంట్లో చేసుకోమావి. కానీ ఆ ప్రసాదం తింటే వచ్చే హ్యాపీనెస్ మన ఇంట్లో చేసుకుంటే ఎందుకు రాదు? ఎందుకంటే అక్కడ చేసేదా వరకు స్టార్టింగ్ నుండి భగవంతుని స్మృతి ఉంటుంది. అందుకని అది మనం కొంచెం తిన్నా ఎంతో భక్తితో తింటాం, మంచి భావనతో తింటాం, కాబట్టి మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. అదే మన ఇంట్లో చేసుకుంటే రాదు కదా, అది తేడా అన్నట్టు. కాబట్టి చేసేటప్పుడు తినేటప్పుడు రెండు సార్లు కూడా మన యొక్క ఆలోచన విధానం కానీ, మన థింకింగ్ కానీ హ్యాపీగా శాంతిగా సంతోషంగా ఉంటే దాని ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఆహారం తీసుకునేటప్పుడు ఈ యొక్క మనం జాగ్రత్తలు పాటించాలి. రెండోది ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి? ఫాస్ట్గా చేసేది, ఫాస్ట్గా ఆరోగ్యాన్ని పాడు చేసేది కూడా ఫాస్ట్ ఫుడ్డే కదా. సో ఏముంటుంది, జంక్ ఫుడ్ అంటారు, జంక్ అంటారు దాన్ని. ఎందుకు జంక్? అంటే దాంట్లో టేస్ట్ తప్పించి న్యూట్రిషన్ వాల్యూ ఏమీ ఉండదు. దాంట్లో అన్ని కెమికల్స్ వేస్తారు, మాడుస్తారు, 180 degrees 230 degrees దగ్గర చేసి చేస్తారు. ఏముంటుంది దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ? కెలరీస్ ఉంటాయి అంతే, ఇంకేముండదు, అవునా కదా. సో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఈ రెండు కూడా మన హెల్త్కి పాడు చేసేటివి. అందుకే ఈ కొన్ని కొన్ని స్కూల్స్ లో కూడా దే ఆర్ నాట్ అలోయింగ్ జంక్ ఫుడ్. ఈవెన్ స్కూల్స్ లో టీచ్ చేస్తున్నారు జంక్ ఫుడ్ తినకూడదు అని. కొన్ని ఇప్పుడు స్కూల్స్ లో అయితే తినొద్దని చెప్తారు, ఎందుకంటే జంక్ ఫుడ్ వల్ల ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ వల్ల చిన్న ఏజ్ లోనే రకరకాల జబ్బులు వస్తున్నాయి. సో ఫుడ్ విషయంలో ఇది కూడా మనము జాగ్రత్త తీసుకోవాలి. ఫుడ్ అయ్యాక మనం చేయాల్సింది రెండోది ఎక్సర్సైజ్. మామూలుగా మనము సెడెంటరీ వర్క్, అంటే మంది పెద్దగా కష్టపడే వర్క్ కాదు, మామూలు. సో మనం ఒక 1800 to 2000 కెలరీస్ తీసుకుంటే చాలు మనం. సో కెలరీస్ మనం చూసుకోవాలి. నేను ఒక రసగుల్లా తిన్నా 300 కెలరీస్, ఒక మసాలా దోశ తిన్నా 150 కెలరీస్, దోశ పెద్దగా ఉంటే 200 కెలరీస్ అట్లా. లెక్క ఒక కప్పు పవర్ రైస్ తిన్నా 300 కెలరీస్, ఒక ఇడ్లీ తిన్నా 60 కెలరీస్, ఒక అరటిపండు తిన్నా 100 కెలరీస్, ఒక యాపిల్ తింటే 70 to 80 కెలరీస్ లెక్క పెట్టుకుంటే మనం ఒక రసగుల్లా తిని ఊరుకుంటామా? ఊరుకు. రెండు మూడు తింటాం అంటే అదే 900 కెలరీస్. అంటే ఆ రోజు తినాల్సిన దాంట్లో సగం అయిపోయింది. సో ఈ విధంగా చూసుకోవాలన్నట్టు మనం ఎన్ని కెలరీస్ తీసుకుంటున్నాం, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. మనం తీసుకునేది ఎక్కువ, ఖర్చు పెట్టేది తక్కువైతే ఏమవుతుంది? ఒబిసిటీ వస్తుంది. ఈ రోజుల్లో ఒబిసిటీ రావడానికి కారణమే అదే అన్నట్టు. ఎందుకంటే మన నోరుని మనం ఒక డస్ట్బిన్ చేసేసినాం. ఒకప్పుడు టైంకి తినేవాళ్ళు పొద్దున మధ్యాహ్నం రాత్రి, ఏమన్నా పిండి వంటలు తినాలన్నా స్వీట్స్ తినాలన్నా పండగ రోజు చేసుకొని తినేవాళ్ళు. మధ్యలో అవైలబుల్ లేదు, అంతే మామూలు అన్నం పప్పు ఇవే గాని వాళ్ళకి స్వీట్స్ ఇంక ఇట్లా ఏవి ఎక్స్ట్రా ఫుడ్ ఉండదు. పండగ రోజు చేసుకోవాలి, తినాలి అంతే. కానీ ఇప్పుడు అన్నీ దొరుకుతాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశాం, సడన్ గా ఫ్రెండ్ వచ్చాడు అంటే టీ సమోసా తీసుకున్నాం, మళ్లీ బయటికి వెళ్ళాం, ఎవరో బర్త్డే అన్నారు కేక్ తిన్నాం, చేస్తామా లేదా? సో ఏం చేస్తున్నాం? టైం లేదు, ఏం లేదు. తర్వాత అక్కడ పోతున్నాం బజార్లో, చాలా బాగున్నాయి అక్కడ ఇది ఏదో చాలా బాగుంటుంది అంటే ఐటమ్, చలో తిందాం కొంచెం. సో ఈ విధంగా అయిపోతుంది మనది. సో కెలరీస్ ఎక్కువ తీసుకుంటున్నాము, ఖర్చు పెట్టడం తక్కువైపోయింది, అందుకేమైంది? ఒబిసిటీ అయింది. మరి ఒబిసిటీ పోవాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. కాకపోతే ఈ రోజుల్లో అది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీరు 5 కిలోలు తగ్గిస్తే 5000 ఇస్తే 5 కిలోలు తగ్గిస్తాం, 10,000 ఇస్తే 10 కిలోలు తగ్గిస్తాం అని. నో డిఫరెన్స్, బట్ మార్నింగ్ ల్యూక్వామ్ వాటర్ ఈజ్ బెటర్. ల్యూక్వామ్ వాటర్ ఈజ్ బెటర్ మార్నింగ్. సో ఫస్ట్ మనం అన్ని విందాం, తర్వాత విల్ టాక్ అబౌట్ ద డౌట్స్ ఆల్సో. సో వ్యాయామం, ఒకప్పుడు ఇప్పుడు మనం తిన్న కెలరీస్ ఎన్ని తిన్నామో అంత కరగాలి, లేకుంటే ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయి, డయాబెటీస్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఒబిసిటీ తగ్గడానికి ఈ రోజుల్లో ఏమొస్తాయి అడ్వర్టైజ్మెంట్స్? మీరు 5 కిలోలు తగ్గాలి, 5000 ఇవ్వండి, 5 కిలోలు తగ్గిస్తాం, 10,000 ఇస్తే 10 కిలోలు తగ్గిస్తాం, బెనిఫిట్గా ఇంకో 2 కిలోలు తగ్గిస్తాం. అది మంచిదేనా? అది మంచిదే? అది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మన దినచర్య మారనంత వరకు ఈరోజు తగ్గించుకుంటాం, మళ్ళీ రేపు మళ్ళీ నెలకు మళ్ళీ వెయిట్ వచ్చేస్తుంది. రెండోది దాంట్లో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నారు కదా, లైపోక్సక్షన్ వల్ల ఫలానా వాళ్ళకి డేంజర్ అయింది, బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఫలానా వాళ్ళకి డేంజర్ అయింది. సో అది హెల్దీ కాదు. ఎక్సర్సైజ్తో వెయిట్ తగ్గడం మంచిది. అయితే కొంతమంది అంటారు మేము సన్నగానే ఉన్నాం కదండి, మాకెందుకు ఎక్సర్సైజ్? అవసరం లేదా సన్నగుంటే? సన్నగుండే వాళ్ళకి, లావుగుండే వాళ్ళకి, అందరికీ ఎక్సర్సైజ్ అవసరం. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల మన రక్త సరఫరా వెలుగుతుంది, మన శరీరంలో టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్తాయి, హ్యాపీ హార్మోన్స్ సెక్రీట్ అవుతుంది, యాక్టివ్ అవుతాము, ఉమంగ్ ఉత్సాహాలు వస్తాయి. కాబట్టి ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఒకప్పుడు మన జీవిత విధానంలోనే, అంటే మన ఒక 30 ఇయర్స్ బ్యాక్ వాళ్ల దినచర్యలో, ప్రతి ఒక్కరి జీవిత విధానంలో ఎక్సర్సైజ్ ఒక పార్ట్. పిల్లలు అనుకోండి, అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవాళ్ళు, అంతేనా? బస్సులు లేవు, ఆటోలు లేవు, ఏ తండ్రి తీసుకుపోయి స్కూల్కి పిల్లల్ని వదిలేవాడు కాదు. సరే 5th క్లాస్ వరకు ఊర్లో ఉన్నా, చాలా దానికి అది కూడా ఊర్లో ఉండేది కాదు, పక్క ఊరికి ఎట్లా పోవాల్సి వచ్చేది. ఇంకా హై స్కూల్ అంటే ఒక్కోసారి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా పోవాల్సి వచ్చేది. పిల్లలు అంత దూరం నడిచిపోయి చదువుకొని మళ్ళీ నడిచి వచ్చేవాళ్ళు, అది ఎక్సర్సైజ్ అయిపోయేది వాళ్ళకి. కానీ ఈరోజు పక్క వీధుల స్కూల్ ఉంటే తల్లి గాని తండ్రి గాని 2-వీలర్ మీద తీసుకుపోయి వదిలేసి వస్తారు, అవునా? లేదా బస్సు ఉంటుంది, లేదా ఆటో ఉంటుంది, వాళ్ళకి నడకనే లేదు. ఇంకా ముందు కాలంలో ప్రతి స్కూల్లో పీటీ టైం అని ఉండేది, అంటే ప్లే టైం. తప్పకుండా వీక్లీ ట్వైస్ అన్నా త్రైస్ అన్నా ఉండేది, ఒక మాస్టర్ ఉండేవారు దానికి. ఆ టైంలో తప్పకుండా ఆడాలి, ఏదో ఒక ఆట ఆడాలి, లేకపోతే ఊరుకోరు. ఈ రోజుల్లో ప్లే గ్రౌండ్స్ ఎన్ని స్కూల్స్లో ఉన్నాయి? ప్లే టైం ఎన్ని స్కూల్లో ఉంది? అసలు ప్లే టైం పీటీ మాస్టర్ ఉన్నాడు ఎక్కడన్నా? లేదు. ఎక్సర్సైజే లేదు పిల్లలకి. అప్పట్లో ఇంటికి వచ్చాక కూడా నా వీడియో గేమ్స్ లేవు, నా సెల్ ఫోన్స్ లేవు, ఏం లేవు, ఏం ఆడాలి, దొంగ పోలీసు లేకుంటే ఏదో పరిగెత్తే ఆటలు ఇవే ఉండేవి, లేకపోతే రింగ్ అని బాల్ అని అలాంటివి ఆటలు ఆడేవాళ్ళం. అంటే ఎంత ఎక్సర్సైజ్ అయ్యేది పిల్లలకి. ఇప్పుడు అవి ఏం లేవు. స్కూల్లో చదువు చదువు చదువు, పొద్దున్న నుండి చదువు, చదివి స్కూల్ నుండి ఇంటికి వచ్చాక టీవీ చూడడం. ఇది కాక మనం ఇంకా చాలా ప్రేమ పిల్లలకి ఏం చేస్తాం, మనం చిప్స్ కురుకురేలు కేక్లు తినమ్మా అలసిపోయినామని పెడతాం, విచ్ ఈజ్ నాట్ గుడ్ థింగ్, అవునా కాదా? సో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి ఆటలకి, వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అవసరం. అలాగే ఒకప్పుడు లేడీస్ దినచర్య ఎలా ఉండేది, అప్పట్లో ఏవి మిషన్స్ లేవు, నీళ్లు తోడుకోవాలి, దంచుకోవాలి, ఇసురుకోవాలి, ఈ వాకిండ్లు ఊడవాలి, బట్టలు దుత్తుకోవాలంటే మిషన్ లేదు, డిష్ వాషర్ లేదు, అన్ని చేసుకునేవాళ్ళు. పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద వాకిండ్లు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది, అత్తగారు మామగారు ఆడపడుచులు వచ్చేవాళ్లు పోయేవాళ్లు, ఒగోరికి 5-6 మంది పిల్లలు, ఇంత చేసేవాళ్లు, ఎంత హెల్దీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చిన్న ఇల్లు, అన్ని స్విచ్లే, ఒక స్విచ్ వేస్తే వాషింగ్ మెషిన్, ఒక స్విచ్ వేస్తే నీళ్ళు వస్తాయి, గ్యాస్ స్టవ్ మీద వంట, గంట సేపట్లో ఎంత వంట అయినా చేయొచ్చు, అయిపోయింది. సో దీనివల్ల ఏమైంది, ఎక్సర్సైజ్ లేదు, తినడం మంచిగా ఉంది. ముందు కాలంలో 10 మంది ఉంటే ఇంట్లో ఒక కర్రీ చేసేవాళ్ళు, అందరు తినేవాళ్ళు, ఎవ్వరు కూడా నాకు ఇది నచ్చలేదు అనేది లేదు. ఈ రోజుల్లో ఇంట్లో 4 ఉంటే హస్బెండ్కి ఒకటి, వైఫ్కి ఒకటి, బాబుకోటి, పాపకోటి, ఇన్ని వెరైటీస్ చేయాలి. తినరు లేకుంటే, ఇన్ని వెరైటీస్ టేస్ట్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతాయి. సో ఇదొకటి అన్న, అంటే చేయడం కూడా ఈజీ కదా. ఒకప్పుడు 4 కూరలు చేయాలంటే కష్టం, ఇప్పుడు 4 కూరలు గ్యాస్ మీద చేసేయచ్చు, పెద్ద కష్టం కాదు. సో చేసేస్తారు అన్నట్టు, కొంచెం అవును సరిపోతుంది. 3 కర్రీస్ తింటే ఎట్లుంటుందండి కదా, అది అలా. సో ఇది ఇంకా ముందు కాలంలో ఒక మంచి హ్యాబిట్ ఉండేది, కింద కూర్చొని తినేవాడు. కింద కూర్చొని తింటే మనం ఫుల్గా తినలేం, ఒక 25% ఎంటీ ఉంటుంది కడుపు, అది మంచిది అన్నట్టు. కొంచెం ఎంటీ ఉండాలి, ఇంకా కొంచెం తింటే బాగుంటుంది అన్నప్పుడే ఆపేయాలి తినడం. కానీ ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్, సో డైనింగ్ టేబుల్లో ఫుల్ తినొచ్చు అన్నట్టు, అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అన్నట్టు. కింద కూర్చొని తినడం తినగలిగినప్పుడు చాలా మంచిది, లేదు కొంచెం తింటే ఇంకా బాగుంటుంది అన్నప్పుడు మానేయడం చాలా మంచి అలవాటు. సో ఇప్పుడు లేడీస్ కూడా ఎక్సర్సైజ్ లేకుండా అయిపోయింది, ఇంకా మగవాళ్ళకి. అప్పట్లో వ్యవసాయం మనది, మనం వ్యవసాయ ప్రధానం, వ్యవసాయం అంటే ఎంత కష్టం ఉంటుంది, పొలాలకు నడిచెళ్లేవాళ్ళు, అక్కడ కష్టపడేవాళ్ళు, పగలంతా రాదు కష్టపడి చేసేవాళ్ళు, సో హెల్దీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఇప్పుడు బయటికి వెళ్తే స్కూటర్ 2-వీలర్, చిన్న పిల్లలు 9th 10th వస్తేనే వాళ్ళకి 2-వీలర్లు కావాలి, నడక లేదు అసలు. సో మనకి ఇప్పుడు తప్పకుండా, అప్పుడు వాళ్ళకి వాళ్ళ దినచర్యలో వ్యాయామం కాబట్టి వాళ్ళకి సపరేట్ గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మనకు అవసరం ఉంది. డైలీ ఒక 45 మినిట్స్ అన్నా మనం ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, ఈత కొట్టొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు, మన ఛాయిస్, మన కన్వీనియన్స్. ఏమైనా గేమ్స్ ఆడొచ్చు, ఏదైనా చేయొచ్చు. సరే మేము ఏం చేయలేమండి అనేవాళ్ళు వాకింగ్ అందరూ చేయొచ్చు. మేము రోజుకు 45 మినిట్స్ చేయలేమండి, సరే గంటకు 1 నిమిషం 24 మినిట్స్ చేయండి రోజుకి, అట్లీస్ట్ చేయొచ్చు. ఇంకా మాకు టైం లేదండి ఎలా చేయాలి మేము, సరే అలా అన్నప్పుడు మీ దగ్గర ఎక్కడైనా ఒక 1 ఫర్లాంగ్ దూరం కానీ 1/2 ఫర్లాంగ్ లేదన్నా పోవాలంటే 2-వీలర్ మీద పోకండి, నడిచెళ్ళండి. ఎక్కడైనా మెట్లుంటే మెట్లు ఎక్కండి, ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్స్ వరకు ఎక్కండి, లిఫ్ట్ యూజ్ చేయకండి. ఇలాంటి వాటి వల్ల కూడా మనకు ఎక్సర్సైజ్ అయిపోతుందండి, మెల్లమెల్లగా చేసుకోవచ్చు. లేదు తోట ఉంది, తోట పని చేయండి ఎక్సర్సైజ్. ఇంకోటి ఏంటంటే 4 హస్బెండ్ వైఫ్ పిల్లలు ఏదన్నా ఒక ఆట ఆడండి రోజు సాయంత్రం, మీకు కుదిరినప్పుడు మార్నింగో ఈవినింగో 1/2 అవర్ 45 మినిట్స్ షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఏదైనా 4, ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సంబంధము రిలేషన్ పెరుగుతుంది పిల్లలకి తల్లిదండ్రులకి, 2 ఎక్సర్సైజ్ అవుతుంది, బోర్ కూడా కొట్టదు ఒకరే చేయాలంటే బోర్ కొడుతుంది, నలుగురు చేస్తే బోర్ కొట్టదు. సో ఆ విధంగా కూడా మనము మన దినచర్య బట్టి, మన షెడ్యూల్ బట్టి అట్లా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఇంకా ఇంకొకటి, ఎక్సర్సైజ్ వల్ల ఇప్పుడు మామూలుగా ఈ లైపోసెక్షన్ వల్ల అలా తగ్గితే, ఫ్యాట్ తగ్గితే షేప్ వస్తుంది శరీరానికి, వెయిట్ తగ్గుతారు. కానీ ఇప్పుడు ఏదైతే హార్ట్కి రక్తనాళాలు ఉంటాయో, బ్లడ్ సప్లై చేస్తాయో, దాంట్లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యి బ్లాక్ అయినప్పుడు ఏమొస్తుంది? హార్ట్ అటాక్ వస్తుంది. సో ఆ ఫ్యాట్ కరగాలంటే ఏ లైపోసెక్షన్ పనికిరాదు, తప్పకుండా ఎక్సర్సైజే చేయాలి. అలాగే సన్నగా ఉండే వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ రావా, కాబట్టి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. దీనికోసం ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అన్నట్టు. తర్వాత నిద్ర. మరి ఎంతసేపు నిద్రపోవాలి మనం? ఎంతసేపు నిద్రపోవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి? 7 to 8 hours పడుకోవాలి. ఏ టైం పడుకోవాలి? 9 to 4. వెరీ గుడ్, 9 to 4. అట్లీస్ట్ 10 to 4 or 10 to 5. కానీ ఇప్పుడు ఎలా పడుకుంటున్నారు? నైట్ 1 కి పొద్దున 9 కి లేవడం, ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్. అంత లేట్గా లేస్తే సూర్యుడు ఉదయించినాక లేవడం అనేది రోగి లక్షణం అంటారు, అది హెల్తీ లక్షణం కాదు. సో 10 కి పడుకోవాలి, మార్నింగ్ 4 or 5 కి లేవాలి. మార్నింగ్ లేస్తే ఫ్రెష్ ఉంటాం, పనులు కూడా చాలా ఈజీగా తొందరగా అవుతాయి, ఎవరు డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు ఉండరు, ఫోన్లు రావు, బంధువులు రారు, ఫ్రెండ్స్ రారు, పనులన్నీ సక్రమంగా టైంకి అయిపోతాయి. ఎప్పుడైతే బిగినింగే మనకు అన్ని కరెక్ట్గా అయిపోతుందో మనకు టెన్షన్ ఉండదు. ఎప్పుడైతే టెన్షన్ లేకుండా మిగతా వర్క్ స్టార్ట్ చేస్తామో రోజంతా కూడా బాగుంటుంది. సపోజ్ లేట్గా లేచారు ఎలా ఉంటుంది ఆ రోజు? ఏదో ఒకటి మర్చిపోవడం, ఏదో ఒకటి పొరపాటు అయిపోవడం, అప్పుడు పిల్లలు ఏదో అడుగుతారు, అప్పుడు ఒక ఫైల్ కనపడదు, లేకుంటే ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతుంది. ఆ రోజు చిరాకుతో స్టార్ట్ అవుతుంది రోజు. రోజంతా ఎలా ఉంటుంది? చిరాకు చిరాకు చిరాకుగానే ఉంటుంది అన్నట్టు. చిరాకులో ఉన్నప్పుడు మన పనులు కూడా చాలా తప్పులు చేస్తాం, చాలా ఫాల్ట్స్ చేసేస్తాం కదా, అది ఇంకా పెంచుతుంది. సో పొద్దున లేవడం వల్ల ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి మన దినచర్య ఎలా ఉన్నా సరే ఒక 7 to 8 hours నిద్ర ఉండేటట్టు, అర్లీగా పడుకొని అర్లీగా లేచేటట్టు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత వ్యసనాలు. ఏవైతే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయో, మన బాడీ చాలా విలువైనది. ఎంత విలువైనది మన బాడీ, ఎప్పుడైనా ఆలోచించారా? మన బాడీకి వాల్యూ కడితే ఎంత అవుతుంది చెప్పండి? మనకు భగవంతుడు 100 సంవత్సరాలకు పని చేసే విధంగా బాడీ ఇచ్చాడు, తయారు చేసి ఇచ్చాడు. మరి ఆ బాడీ వాల్యూ ఎంత? కోట్లు. ఒక కిడ్నీ పోతే 20 లక్షలు ఇచ్చినా దొరకదు. 2 కిడ్నీలు ఇచ్చాడు భగవంతుడు, 40 lakhs. ఒక హార్ట్, హార్ట్ ఎవరన్నా ఇస్తారా? 20 లక్షలు ఇచ్చినా ఇస్తారా? 2 lungs, ఒక బ్రెయిన్, ఐస్, ఇన్ని ఇచ్చాడు. ఎన్ని కోట్ల విలువైందండి? ఇన్ని కోట్ల విలువైన శరీరాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం మనం. సపోజ్ మనం ఒక 10 లక్షలు పెట్టి కారు కొన్నాం, దాన్ని ఎలా చూసుకుంటాం? టైంకి సర్వీసింగ్ ఇస్తామా? దానికి కిరసనాయిలు, వాటరు, ఇష్టం వచ్చింది పోస్తామా? పెట్రోలే పోస్తామా? పెట్రోలే పోస్తాం, మళ్ళీ నడుపుతాం కదా. ఈ బాడీని కూడా యూజ్ చేయాలి, లేకుంటే ఇది కూడా మూలకు పడుతుంది. హెల్దీగా ఉన్నంత వరకు పని చేస్తేనే ఇది హెల్దీగా ఉంటుంది. ఎలాగైతే మన వెహికల్, మరి ఒక 10 లక్షలు పెట్టిన వెహికల్నే మనం అంత బాగా చూసుకుంటాం, దాన్ని క్లీన్ చేస్తాం, అన్ని చేస్తామే. కోట్ల విలువైన శరీరానికి సిగరెట్లు తాగడం, డ్రింక్ చేయడం, గుట్కాలు తినడం తప్పు అయిపోతుంది కదా. ఇవన్నీ మన కిడ్నీని పాడు చేస్తాయి, లంగ్స్ని పాడు చేస్తాయి, ప్యాంక్రియాస్ పాడు చేస్తాయి. 100 సంవత్సరాల ఈ యొక్క బాడీని 50 సంవత్సరాలకే 60 సంవత్సరాలకే డిసీజ్ చేసేస్తాయి. సో మన బాడీ హెల్దీగా ఉండాలంటే ఇలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఎప్పుడైతే పెద్దవాళ్ళు దూరంగా ఉంటారో పిల్లలు ఆటోమేటిక్గా దూరంగా ఉంటారు అన్నమాట. ఈ రోజుల్లో మెయిన్ ప్రాబ్లం ఏమంటే తల్లిదండ్రి ఎంత బిజీగా అయిపోయారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి కూడా టైం లేదు. డబ్బులు కావాలంటే ఇస్తారు ఎన్నైనా, కానీ వాళ్లతో స్పెండ్ చేయడానికి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి టైం ఉండడం లేదు. సో ఈ ఒక్కటి, ఈ విషయం మీద కూడా కొంచెము అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇంత విలువైన బాడీని పాడు చేసుకోకూడదు, హెల్దీగా ఉండాలి. ప్రతి మనిషి కోరుకునేది ఏంటి, నేను ఉన్నన్ని రోజులు హెల్దీగా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ కాకూడదు, ఎవరికి నేను ఒక బరువు కాకూడదు అనే కదా కోరుకుంటాం అందరం. ఎవరైనా అనుకుంటారా నేను బెడ్ రిడన్ అయితే బాగుంటుంది, బెడ్ మీద ఉంటే వేరే వాళ్ళు సేవలు చేయించు అనుకుంటామా? లేదు, ఉన్నన్ని రోజులు మన పని మనం చేసుకోవాలి, హెల్దీగా ఉండాలనుకుంటాం. సో దానికోసము కొంత అటెన్షన్ పెడితే హెల్దీగా ఉంటాం అన్నట్టు. లాస్ట్ది మానసిక ఆరోగ్యం కోసం మెడిటేషన్. మెడిటేషన్ ఇక్కడ సిస్టర్స్ నేర్పిస్తారు మీకు. మెడిటేషన్ అంటే సింపుల్ గా టు ఛానలైజ్ అవర్ థాట్స్, పాజిటివ్ థాట్స్ ఎక్కువ చేయడం, నెగిటివ్ థాట్స్ తగ్గించడం. మన థాట్స్ ఏవి చేయాలి ఏవి చేయకూడదు, ఆ డిస్క్రిమినేషన్ పవర్. ఎలాంటి థాట్స్, మనం హ్యాపీగా ఉండాలంటే ఎలాంటి థాట్స్ చేయాలి, ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా దాటాలంటే ఎలాంటి థాట్స్ చేయాలి, ఒక ఆటంకాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి థాట్స్ చేయాలి, ఇది నేర్పించేదే మెడిటేషన్ అన్నట్టు. మెడిటేషన్ అయితే సిస్టర్స్ చెప్తారు, నేను డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఇప్పుడు థాట్స్ అనేది మన మైండ్ ఎప్పుడు క్రియేట్ చేస్తూనే ఉంటుంది. థాట్స్ ఒక నిమిషానికి 25 థాట్స్ చేస్తారు నార్మల్గా. ఎప్పుడైతే మనము కోపం గాని భయం గాని దుఃఖం గాని అలాంటివి వచ్చినప్పుడు ఎక్కువ థాట్స్ చేస్తారు. ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి ఎలా ఉంటాయి థాట్స్, ఫాస్ట్ 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 ఉంటాయి కదా. సో థాట్స్ అయితే ప్రతి థాట్ కొంత ఎనర్జీని కన్స్యూమ్ చేస్తుంది. అయితే థాట్స్ లో కూడా మనం 4 రకాలు చేస్తాం, పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, వేస్ట్ థాట్స్, న్యూట్రల్ థాట్స్. అంటే న్యూట్రల్ అంటే వర్క్కి సంబంధించిన థాట్స్, మన వర్క్కి మన యొక్క ఏదైతే బాధ్యత ఉందో దానికి సంబంధించిన థాట్స్. పాజిటివ్ థాట్స్ అంటే ఏంటి, ఎవరికన్నా ధైర్యం చెప్పడం, బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ పాజిటివ్ థాట్స్ కింద వస్తాయి. మంచి విష్ చేయడం, ఇది పాజిటివ్ థాట్స్. ఇది మనం 8% చేస్తాం అంతే 100% లో. తర్వాత మన డ్యూటీస్కి సంబంధించి మీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి థాట్స్ చేస్తారు. అంటే ఈరోజు ఎవరిని కలవాలి, ఏం వర్క్ ఉంది ఈరోజు, ఏం చేయాలి, ఉంటాయి కదా అందరికీ రొటీన్, అది చేస్తారు. అది 12% చేస్తాం. మిగతా 80% నెగిటివ్ థాట్స్ కొంత చేస్తాం. నెగిటివ్ అంటే వేరే వాళ్ళ గురించి కావచ్చు, మన గురించి కావచ్చు. మన గురించి కూడా నాకు ఎప్పుడు ఇలాగే అవుతుంది, నేను ఏం పనికిరాను, నేంటో నాకే అందరు ఇలా అంటారు, ఇలా డిప్రెషన్లోకి స్ట్రెస్లోకి టెన్షన్లోకి పోయే థాట్స్. లేకుంటే వేరే వాళ్ళ గురించి, వాళ్ళు ఇంతే వెళ్ళి ఇలా చేస్తారు అలా చేస్తారు అలా ఇలా ఇలా అనుకోవడం, అంటే అది మనకి సంతోషం అనిపిదు ఎదుటోళ్ళకి సంతోషం, అలాంటి థాట్స్ చేయడం. ఇవి 3 కాకుండా లాస్ట్ చేసేది వేస్ట్ థాట్స్. దేనికి పనికిరాదు, ఎవరో రాజకీయాల గురించి, ఎక్కడో జరిగిన దాని గురించి, నిన్న జరిగిన దాని గురించి, నిన్న జరిగిన దాని గురించి, 10 క్రితం జరిగిన దాని గురించి మీరు రోజు ఆలోచిస్తారు, 2 ఆలోచిస్తారు, ఏమైనా ఉపయోగమా? ఏదన్నా దాని గురించి నేర్చుకుంటే ఉపయోగం, కానీ దానికి ఎందుకైంది, అలా ఎందుకైంది, ఎందుకు కావాలి అని ఆలోచిస్తారు, ఏమన్నా మారుతుందా? లేదంటే భవిష్యత్తు గురించి ఎక్కువ టెన్షన్ పడిపోవడం, దానివల్ల లాభం లేదు కదా. పాస్ట్ ఈజ్ ఎ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రెజెంట్ ఈజ్ ఎ గిఫ్ట్. ఈ గిఫ్ట్ని ఎంజాయ్ చేయాలి. ప్రెజెంట్ని మనం ఎలా ఉత్తమంగా హ్యాపీగా గడపగలం ఆలోచించాలి. అయితే ఒక్కొక్క థాట్కి కొంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. పాజిటివ్ థాట్స్తో మన ఎనర్జీ పెరుగుతుంది, నెగిటివ్ థాట్స్, వేస్ట్ థాట్స్తో మన ఎనర్జీ తగ్గిపోతుంది. రోజంతట్లో మనం ఏ థాట్స్ ఎక్కువ చేస్తాం, వేస్ట్ థాట్స్, నెగిటివ్ థాట్స్, 80% అవే చేస్తాం. సో మన ఎనర్జీ తగ్గుతుందా, రోజు రోజుకి పెరుగుతుందా? తగ్గుతుంది. మరి మన మానసిక శక్తి తగ్గింది అనడానికి గుర్తు ఏం చెప్పండి? డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, సూయిసైడల్ టెండెన్సీ, ఇవన్నీ ఏంటి? మన మానసిక శక్తి తగ్గిన దానికే కదా గుర్తు. ఒక ఇంటర్లో ఫెయిల్ అయితే చచ్చిపోవాలనా లేదా లైఫ్? ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవాలనా లేదా పేరెంట్స్ తిడితే చనిపోవాలనా? ఎందుకు? అది చిన్న పార్ట్ లైఫ్లో. లైఫ్ అంటే ఒకటి కాదు కదా. అంటే ఎంత బలహీనమైపోయింది మనసు, లేకపోతే చిన్నదానికి హస్బెండ్ చీరగొని లేదనో వైఫ్ చెప్పిన మాట లేదనో డిప్రెషన్లో పోవడం, టెన్షన్లో పోవడం, గొడవలు ఇవన్నీ అవుతూనే లేదా ఎక్కువ ఈ రోజుల్లో? ఒకప్పుడు సైకియాట్రిస్ట్ ఉండేవాళ్ళు కదా, మేం చదువుకునేటప్పుడు సైకియాట్రిస్ట్లు చాలా తక్కువ. సైకియాట్రిస్ట్ దగ్గరికి పోవడం అంటే కొంచెం ఏమనుకుంటారు అందరూ, నన్ను ఏడ పిచ్చోళ్ళు అనుకుంటారు అనుకుని, కానీ ఈరోజు సైకియాట్రిస్ట్లు బిజీ అయిపోయారు. చాలా మంది వెళ్తారు, ఎందుకంటే డిప్రెషన్ పెరిగిపోయింది, యాంగ్జైటీ పెరిగిపోయింది. ఎందుకు? ఎందుకంటే మన మానసిక శక్తి తగ్గిపోయింది, ఎందుకంటే వేస్ట్ థాట్స్, నెగిటివ్ థాట్స్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి. మన డెసిషన్ పవర్ తగ్గిపోయింది, ప్రతిదీ ఒకరిని అడుగుతాం, ఇది చేయొచ్చా అండి, అది చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా. కౌన్సిలింగ్ పెరిగిపోయింది, పెరిగిందా లేదా? స్టూడెంట్స్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోతుంటే వాళ్ళకి కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్లో ఏం చెప్తారండి వాళ్ళు, ఏం చెప్తారు వాళ్ళు, ఏం మీకేం ప్రాబ్లం, మీకేం ప్రాబ్లం, ఎందుకు ఇలా మీరు చేయండి, ఇలా మీరు, అది మనకు తెలియకనే కదా. అంటే అది కూడా మనకు తెలియడం లేదంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం? సో మన మానసిక శక్తిని పెంచుకోవాలి అంటే పాజిటివ్ థింకింగ్ పెరగాలి. పాజిటివ్ థింకింగ్తో మనం హ్యాపీగా ఉంటాం, సంబంధాలు కూడా బాగుంటాయి. ఇప్పుడు సపోజ్ బాబు మీకు కొడుకే లేట్ వచ్చాడు, ఒక గంట లేట్ వచ్చాడు, ఫోన్ చేయలేదు, మీకేమవుతుంది, 6 వస్తా అన్నాడు రాలేదు, ఏం చేస్తారు మీరు? ఎందుకు రాలేదు, ఏమైందో, ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఇంకోటి అయిందా, ఏమవుతుంది, ఒకసారి ఫోన్ చేస్తే ఏమవుతుంది, మనకి ఎంత టెన్షన్ ఉంది అనుకుంటారా లేదా పేరెంట్స్? గంట సేపు అదే నడుస్తుంది ఆలోచన, అవునా? వచ్చినప్పుడు ఏం చేస్తారు, రాగానే ఏం చేస్తారు, ఎందుకు నాన్న లేట్ అయిందని అడగరు, ఇలాగైనా చేసేది, ఇంత బాధ్యత లేకుండా ఉంటావా నువ్వు, ఒక ఫోన్ చేయడం తెలియదా, గంట సేపు లేట్ చేస్తావా ఫస్ట్, అవునా కదా? ఎందుకంటే ఫీడ్ అయిపోయింది అది కంప్యూటర్లో మన దాంట్లో, రాగానే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. అంతా విన్నాక బాబు ఏదో చెప్తాడు, లేదు డాడీ ఇలా అయింది, మమ్మీ ఇలా అయింది, అక్కడ ట్రాఫిక్, ఏదో రీజన్ చెప్ రీజనబుల్ రీజన్ చెప్తాడు. నన్ను వినరు, నాకు ప్రాబ్లం అర్థం చేసుకోరు, కానీ ఒకటే అరుస్తారని వెళ్ళిపోతాడు, అలుగుతాడు. ఏమవుతుంది అప్పుడు సంబంధం? సంబంధంలో ఒక చిన్న క్రాక్ వచ్చిందా, అవే రిపీట్ అవుతే, అలాగే హస్బెండ్ వైఫ్ మధ్య రావచ్చు, పేరెంట్స్కి పిల్లలకి మధ్య రావచ్చు, నైబర్స్ మధ్య రావచ్చు, ఈ చిన్న చిన్న క్రాక్స్ ఏమవుతాయి లాస్ట్కి, పెద్దగా అయిపోతుంది. సో పాజిటివ్ థింకింగ్ అనేది బైండింగ్ చేస్తుంది, నెగిటివ్ థింకింగ్ సపరేట్ చేస్తుంది. ఇంకోటి పాజిటివ్ థింకింగ్ వల్ల మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. ప్రతి దాంట్లో పాజిటివ్ తీసుకుందాం, ఏది జరిగినా మన మంచికే. గీతలోనే చెప్పాడు, జరిగింది మంచిదే, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది ఇంకా మంచిదని. సో పాజిటివ్గా తీసుకుంటే హ్యాపీగా ఉండగలుగుతాం. ఈరోజు చూడండి ఎన్ని జబ్బులు విరిగిపోతున్నాయి కదా, ఎందుకంటే మనసు అనారోగ్యం వల్ల కూడా శరీరం అనారోగ్యం అవుతుంది. 85% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఆర్ డ్యూ టు స్ట్రెస్ అండ్ టెన్షన్. అపోలోలో వాళ్ళు సర్వే చేశారు, 85% అంటే 85% హార్ట్ అటాక్స్ అని మనం ఆపుకోవచ్చు మనం మనసు స్ట్రాంగ్ పెట్టుకుంటే. సో ఎంత హెల్త్ పాడైపోయి, కొంతమంది వస్తారు నడుము నొప్పి అంటారు, కడుపు నొప్పి అంటారు, కాలు నొప్పి అంటారు, జీర్ణం కాదంటారు, చాలా కంప్లైంట్స్ చెప్తారు, అన్ని టెస్టులు చేసుకుంటారు, దేంట్లో ఏముండదు అంటే అర్థం ఏంటి? ఎందుకంటే ఇక్కడ బాగాలేదు వాళ్ళకి, మానసిక టెన్షన్ వల్ల ఈ జబ్బు. ఎప్పుడైతే మనసు టెన్షన్ గురవుతుందో మన హార్మోన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతాయి. డిస్టర్బ్ అయినప్పుడు ఈ అవయవాలన్నీ వర్క్ చేయడంలో కూడా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, అంతేనా కాదా? సో అదైతుంది. అందుకే ఈరోజు చూడండి ఎంత సైన్స్ డెవలప్ అయింది, ఎన్ని జబ్బులకు మందులు కనుక్కుంటూనే ఉన్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కనుక్కుంటున్నారు, కానీ హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, రోగాలు పెరుగుతున్నాయి. ఎందుకు? ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్కరు డాక్టర్ కావచ్చు పేషెంట్ కావచ్చు, శరీరం మీదే చూస్తున్నారు, కానీ నా మానసిక స్థితి ఏంటి, నాకు ఎక్కడ జబ్బు ఉంది అని ఆలోచిస్తారా? నాకు నిద్ర పట్టలేదండి, ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, నాకు తలనొప్పి ఒక ట్యాబ్లెట్. మన దేశంలో ఎక్కువ అమ్ముడు పోయే ట్యాబ్లెట్స్ నిద్ర మాత్రలు, హెడేక్ మాత్రలు, నొప్పి మాత్రలు, అవి కూడా మంచిది కాదు ఎక్కువ వేసుకోవడం. ప్రతి డాక్టర్ అయినా కావచ్చు పేషెంట్ అయినా కావచ్చు, ఎందుకు నాకు ఈ టెన్షన్, ఈ టెన్షన్ నేను ఎట్లా ఓవర్కమ్ కావాలి ఆలోచించరు. నాకు ఇది అయిపోవాలి, తగ్గిపోవాలంతే, ఈ నొప్పి తగ్గిపోవాలి, ఈ బాధ తగ్గిపోవాలంతే. దానికి రీజన్ తగ్గితేనే కదా ఇది తగ్గేది, టెంపరరీగా తగ్గుతుంది అంతే, పర్మనెంట్గా తగ్గాలంటే. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం పాజిటివ్ థింకింగ్ పెంచుకుంటామో ఆ పాజిటివ్ థింకింగ్ పెంచడానికి మెడిటేషన్ బాగా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. సో ఈ రోజుల్లో ఇన్ని జబ్బులు పెరగడానికి కారణం ఏమిటంటే మనసు మీద, మనసు యొక్క స్థితి మీద, మనసుకు వచ్చే జబ్బుల మీద ఎవ్వరు కాన్సన్ట్రేట్ చేయడం లేదు. శరీరానికే ఇస్తున్నారు మందులు, ఆ జబ్బుకో మందు, ఈ జబ్బుకో మందు, ఆ జబ్బుకో మందు. కాబట్టి శరీరం ఆరోగ్యం అవుతుందేమో, కానీ మానసికం వల్ల మళ్ళా శరీరం దెబ్బతింటూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు శరీరం రెండింటినీ హెల్తీగా పెట్టుకుంటామో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నట్టు. అంటే పాజిటివ్ థింకింగ్ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు మంత్రి ఉంటారు. ఆ రాజు మంత్రి ఒకరోజు వేటకు పోతారు. వేటాడేటప్పుడు రాజుకి చిటికని వేలు కట్ అయిపోతుంది, కొంత చిన్న పార్ట్ కట్ అయిపోతుంది. మంత్రి అంటాడు మంచిగా అయింది అంటాడు. రాజుకు మంచిగా అనిపిస్తుంది అట్లా అంటే తీసుకుపోయి జైలు వేస్తాడు. నువ్వు నాకు ఇలా చెప్తావా, నా వేలు కట్ అయితే మంచిగా అయిందని చెప్తావా అని జైలు వేస్తాడు. కొన్ని రోజుల తర్వాత రాజు ఒక్కడే వేటకెళ్తాడు. అక్కడ ఆదివాసులు పట్టుకుంటారు, వాళ్ళు రాజును బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు. అయితే వాళ్ళకేంటంటే ఒక రూలు, బలి ఇవ్వాలి అంటే అన్ని అవయవాలు కరెక్ట్ ఉండాలి, ఏది కొంచెం కూడా సరిగా లేకుంటే వాళ్ళు ఇవ్వరు. రాజును చూస్తే ఆయన కేలు సరిగా ఉండదు, పోయింటది కొంతపాటు, బలి ఇవ్వడానికి పనికిరాదని పంపించేస్తాడు. సో మళ్ళీ వస్తాడు రాజ్యానికి. వచ్చినప్పుడు ఆ మంత్రిని రిలీజ్ చేస్తాడు. చెప్తాడు, నువ్వు చాలా మంచిగా చేశావు, సారీ ఏమనుకోకు, నేను జైల్లో వేసా నేను, చూడు ఆ రోజు నిజం మంచి జరిగింది, వేలు పోయినందుకు ఈరోజు బతికున్నాను, లేకుంటే నన్ను ఈరోజు బలి ఇచ్చేవాళ్ళు అంటాడు. అంటే ఎందుకు మీరు సారీ చెప్తారు, అది కూడా మంచికే జరిగింది అంటాడు. ఏం మంచి అయింది, నేను జైలు వేసాను కదా ఇన్ని రోజులు, అంటే మీరు నన్ను జైలు వేయకుంటే ఈరోజు నేను మీతో వచ్చేవాడిని, నన్ను బలిచ్చేవాళ్ళు. సో అట్లా అంటే ఏ సంఘటన దాంట్లో మంచి ఒక ఒక పరిస్థితి వచ్చినా అది మనకేదో నేర్పించడానికి వస్తుంది, ఒక ఆటంకం వచ్చినా మనలో శక్తిని పెంచి ఆటంకం మీద విజయం సాధించడానికి వస్తుంది. ఈరోజు ఎవరైతే మహాత్ములు ఉన్నారో, ఒక గాంధీ అనుకోండి, నెహ్రూ అనుకోండి, మదర్ థెరిసా అనుకోండి, వాళ్ళకి ఏం సమస్యలే రాలేదా, వాళ్ళని ఎవరు అవమానపరచలేదా, వాళ్ళకి ఏ ఆటంకాలే రాలేదా, మరి వాళ్ళు ఎలా అంత ఆయికెళ్లారు, ఎందుకంటే వాళ్ళు వీటిని ఇంకా బలంగా తయారై మానసికంగా బలం పెంచుకొని దాని మీద దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు. మనం ఒక్కోసారి ఓవర్కమ్ చేయలేక అక్కడే అంటే క్వశ్చన్ దగ్గరే ఆగిపోతాం, ఆన్సర్ దగ్గరికి పోం, ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా అయింది అంటాం, కానీ ఏం చేస్తే బాగుంటుంది అనే నెక్స్ట్ స్టెప్కి పోమన్నట్టు. సో అక్కడ ఒక్కోసారి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఇవన్నిటి మీద మనం ఎప్పుడైతే శ్రద్ధ పెడతామో మనం హెల్దీగా ఉండే హెల్దీగా ఉంటాం. 85% హెల్త్ మన చేతిలోని, 15% హెల్త్ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయలేము. అన్ని ఫుడ్లో అంతా అడల్ట్రేషన్, అది కంట్రోల్ కష్టం. అది కూడా పై లెవెల్లో అయితే బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు మన పర్సనల్ లెవెల్లో చేయడం కష్టం అన్నట్టు. గాలి కానీ నీరు కానీ అన్ని కూడా కలుషితం అయిపోయినాయి. సో దానివల్ల కొంత 15% ఒకటి ఏజ్ వల్ల, ఒక ఏజ్ అయ్యే కొద్దీ ఏదైనా కూడా ఒక సైకిల్ కారు ఎలాగైతే కొంచెం పాత పడే కొద్ది రిపేర్లు వస్తాయో శరీరం కూడా అలాగే వస్తుంటుంది. సో 15% మనం అవాయిడ్ చేయలేము, 85% అట్లీస్ట్ 80% మనం అవాయిడ్ చేసినా చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో ఓం శాంతి. అంటే నాకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిది, నేను ఎక్స్పర్ట్ అని చెప్పడం లేదు. చూడండి, మనము ఒక మనకు తెలిసినప్పటి నుండి కూడా 30, 40, 50 ఇయర్స్ నుండి కూడా ఏం తిన్నాం, మన పెద్దవాళ్ళు ఏం తిన్నారు, రైసు పప్పు అవి తిన్నారు కదా, వాళ్ళు హెల్దీగా ఉన్నారు కదా. ఇప్పుడు చూడండి, మన బాడీ ఒక దానికి అడ్జస్ట్ అయిపోయింది. అంటే మనకు రైసు చపాతి ఇట్లా వాటికి మన బాడీ అడ్జస్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, యూట్యూబ్ వచ్చి ఇంటర్నెట్ వచ్చి మీరు కొర్రలు తినండి అంటారు, సడన్ గా అందరు స్టార్ట్ చేసేస్తారు కొర్రలు 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 అని. మన బాడీ దాన్ని ఎట్లండి అకష్టం చేసుకుంటా చెప్పండి, సడన్ గా కూరలు తినేస్తారు, కొన్ని రోజులు ఉత్సాహంగా తినేస్తారు, ఒకటి తర్వాత తినలేకపోతారు, రెండోది బాడీ కూడా అడ్జస్ట్ కాలేదు. సరే ఈరోజు కూరలు స్టార్ట్ చేసినాం, కూరలు అది ఇది బాగుంది అని, ఓకే 6 నెలలైనాక ఆయిల్ తాగమంటాడు ఒక ఆయన వచ్చి, ఆయిల్ తాగండి మంచిగా, అందరూ ఆయిల్ తాగండి తాగండి లీటర్ లీటర్లు అయిపోయా, అది ప్రాబ్లం, అది అయిపోతుంది. ఇంకో ఆయన వస్తాడు అది అద్దినకండి. మన బాడీ ఏంటండి, ఇది ఏమన్నా బాడీనా ఇంకేమన్నానా, సడన్ గా అద్దినొద్దు, సడన్ గా ఇద్దీను, సడన్ గా అద్దేంటి, ఇది ఎలా అండి అడ్జస్ట్ అవుతుంది కదా. సో నేను చెప్పేదంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఏదైతే తిన్నారో అది తినండి. వాళ్ళు ఆ రోజుల్లో ఎలా తిన్నారు, ఏ టైంకి తిన్నారు, ఎలా చేశారో పనులు, అది చేయండి, హెల్దీగా ఉంటాం మనం. ఇవన్నీ మాటి మాటికి మారే వాటి వెనక పరిగెడితే డైజెస్టివ్ సిస్టమ్ అడ్జస్ట్ కాలేకపోతే ప్రాబ్లం అవుతుంది. అవి టెంపరీ రిజల్ట్స్ వస్తాయి కాదని నేను అనను, కానీ మనం ఎన్ని రోజులు కంటిన్యూ చేయగలుగుతాము? అట్లా లేకపోతే ఒక్కటి పట్టుకోండి సరే, చిరుధాన్యాలు అవే వాడండి, మళ్ళీ ఆయిల్ అని మళ్ళీ ఇంకోటని ఇంకోటి వెళ్ళకండి, ఒక్కటి పట్టుకోండి అదన్నా కంటిన్యూ. ఇది 6 నెలలు, అది 3 నెలలు, అది 2 నెలలు, అది నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకంత. అవును అవును అదే కరెక్ట్, అంతే మీరు అన్నది కరెక్ట్. మన బాడీ అదే విధంగా నేను అదే చెప్తాను. ఇప్పుడు చూడండి, నూడిల్స్, బర్గర్లు, పిజ్జాలు అవి మన దేశం ఫుడ్ కాదు, అది ఆ దేశం వాళ్ళకి, వాళ్ళకి సరిపోతుంది. అది కూడా వాళ్ళు మనలాగా చేసుకోరు, వాళ్ళ స్పైసెస్ కానీ అన్ని చాలా లైట్ గా, వాళ్ళు చేసుకునే విధానం వేరే. వాళ్ళ వాళ్ళ ఆ దేశానికి, ఆ వాళ్ళ పనికి అది వాళ్ళకి సరిపోతుంది. మనం ఇక్కడ వచ్చి అవన్నీ తినడం మొదలు పెడితే మన బాడీకి మనకి ఎట్లా సెట్ అవుతుంది చెప్పండి? ఏదో ఇటలీదొకటి, థాయిలాండ్ ఒకటి, సింగపూర్ది ఒకటి, అమెరికాదొకటి, సరే వరల్డ్ అంతా మొత్తం గ్లోబ్ అంతా చిన్న విలేజ్ అయిపోయింది, కానీ అన్ని తినేస్తుంటే అడ్జస్ట్ కాలేం కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు చేసే వర్క్ ఏంటో, వాళ్ళు ఇంత చీజ్ తింటే దానివల్ల ఏం కాదేమో వాళ్ళకి, కానీ మనం ఇంత చీజ్ తింటే మన వర్క్కి ఫ్యాట్ అయిపోతాం అలా. సో అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మన దేశానికి, మన మన యొక్క బాడీ నేచర్కి మనకి ఏది తింటే బాగుంటుందో చూసుకోవాలి. రెండోది ఏమంటే, మనం ఆరోగ్యంగా ఉండడానికి తింటున్నామా, టేస్ట్ కోసం తింటున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. టేస్ట్ కోసం తింటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం కోసం తినేది టేస్ట్ ఉండదు. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అని తింటే కొంచెం కాంప్రమైజ్ కావాలి, టేస్ట్ తింటే హెల్త్ పాడైతుంది, అది మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతే కదా, ఇవన్నీ జంక్ ఫుడ్ తిని ఇప్పుడు ఏంటి, చిన్న స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా వెయిట్ ఎక్కువైపోతున్నారు. ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అంటే 80 ఇయర్స్ అలా వచ్చేది హార్ట్ అటాక్, ఎందుకంటే న్యాచురలీ 80 ఇయర్స్ నుండి ఆ బాడీ ఉందంటే కొద్దిగా హార్ట్లో చేంజెస్ వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ తర్వాత 70 ఇయర్స్కి రావడం, తర్వాత 60 ఇయర్స్, తర్వాత 50 ఇయర్స్, 40 ఇయర్స్, మొన్న దత్తాత్రేయ కొడుకు 22 ఇయర్స్ హార్ట్ అటాక్. అయితే కార్డియాలజిస్టులు ఏమంటారంటే, మన శరీర మన యొక్క దినచర్యని మార్చుకోకపోతే రాబోయే కాలంలో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా హార్ట్ అటాక్ వస్తుంది. మీకు స్కూల్ నుండి ఫోన్ రావచ్చు మీ పిల్లలకు హార్ట్ అటాక్ వచ్చిందని. సో దట్ విల్ బి ద ఫ్యూచర్. మరి ఎలాంటి ఫ్యూచర్ కావాలనుకుంటాము, మన చేతిలో ఉంది. సో ఇది మాత్రం చాలా మనం చూసుకోవాల్సిన విషయం. చెప్పండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఫ్రూట్స్ జనరల్ గా 20 మినిట్స్లో డైజెస్ట్ అయిపోతాయి, కాబట్టి ఏం చెప్తామంటే జనరల్ గా ఫ్రూట్స్ కి మన మెయిన్ ఫుడ్ కి ఒక 2 అవర్స్ గ్యాప్ ఉంటే బాగుంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు మీరు 1 కి తిన్నారు కదా లంచ్, 3:30-4 కి ఫ్రూట్స్ తినండి, 8 o'clock కి బ్రేక్ఫాస్ట్ చేశారు కదా 10 కి అలా తినండి. ఎందుకంటే ఫ్రూట్స్ డైజెస్ట్ అయిపోయి ఈ మన మెయిన్ ఫుడ్ లో కలిసిపోయి అది డైజెస్టింగ్ అయ్యిండదు, ఇది అయిపోతుంది. అయిపోయినాక ఏంటంటే ఒక్కోసారి ఏమంటారు కుళ్ళిపోవడం అలాంటివి జరుగుతాయి అని ఒక థీరి. సో పాతకాలంలో వాళ్ళు తినేవాళ్ళు, పెరుగన్నంతో తినేవాళ్ళు, అరటిపండు మళ్ళీ మామిడి పండ్లు తినేవాళ్ళు, మరి ఇదొక థీరీ ఉంది. సో ఇది బెస్ట్ అని ఒక ఒపీనియన్. ఫ్రూట్స్ కి మెయిన్ ఫుడ్ కి 2 అవర్స్ గ్యాప్ ఇస్తే బాగుంటుంది. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యూ విల్ మిక్స్ తినొచ్చు తినొచ్చు తినొచ్చు, బట్ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే హై క్యాలరీస్ కదా, సో యూ హ్యావ్ టు టేక్ లిమిట్ గా తినాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్రూట్స్ తినాలి, ఫ్రూట్ జ్యూసెస్ కాదు. ఫ్రూట్ జ్యూసెస్ ఏంటంటే ఓన్లీ ఎవరికైతే చాలా సిక్ ఉంటారు, ఫ్రూట్స్ తినలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళకే ఫ్రూట్ జ్యూస్. ఫ్రూట్స్ మంచిది, ఫ్రూట్ జ్యూస్ కన్నా ఫ్రూట్స్ మంచిది. అలాగే డయాబెటీస్ లో ఫ్రూట్సే తినకూడదు అంట, అలా ఏం లేదు. డయాబెటీస్ లో కూడా ఫ్రూట్స్ తినొచ్చు. కాబట్టి కొన్ని ఏవైతే స్వీట్ ఉంటాయి, మ్యాంగో, సపోటా, కస్టర్డ్ యాపిల్, ఇలా బనానా ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది అంతే. అంతకంటే ఫ్రూట్స్ తినకూడదు మొత్తం మానేయొద్దు. మెట్లు ఎక్కితే అరుగుతాయండి, నడిస్తే అరగవు, నడచొచ్చు. మెల్లమెల్లగా పెంచుకోవాలి, 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా పెంచుకోవాలి. లేకుంటే సైక్లింగ్ వస్తుందండి, స్టాటిక్ సైకిల్స్ అంటే ఒక దగ్గర స్టాండ్ వేసి ఉంటాయి, అలాంటి సైక్లింగ్ తొక్కొచ్చు. కొంతమందికి బయట పోతే పడదు, డస్ట్ పడదు, చలి పడదు, అలాంటి వాళ్ళు ఇలా సైకిల్ చేయొచ్చు. మళ్ళా దేనికి? నీ పెయిన్స్ కాండి. అంటే మన యొక్క విధానం సరిగా లేదు కదండి, మన యొక్క ఏమంటారు రోజువారి దినచర్య సరిగా లేదు కదా. ఒకటి ఫుడ్ చూడు, ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉందా, నడక తక్కువైపోయింది కదండి, గంటలు గంటలు కూర్చొని చేస్తున్నారు పనులు, దానివల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ వస్తున్నాయి. అలా ఇంకా అది చెప్పాను కదా, కొన్ని అన్ని కల్తీలు అవ్వడం ఒకటి, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు. అవాయిడ్ చేయడం అంటే కొంచెం హెల్తీ డైట్, చిన్నప్పటి నుండి హెల్తీ డైట్ తీసుకోవడం, పాజిటివ్ థింకింగ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఈ మూడు చేస్తే చాలా వరకు బాగానే ఉంటుంది. మనకు నెగటివ్ థింకింగ్ వల్ల మన శరీరంలో ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతుందో బ్లాక్ అయిపోతుంది సరే, దానివల్ల పెయిన్స్ ఎక్కువ వస్తాయి. సో ఎనర్జీ ఫ్రీగా ఫ్లో కావాలి అంటే మన పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మీరు చూడండి, మీకు ఇప్పుడు 101 ఫీవర్ ఉంది, మీకు ఏదైనా ఒక మంచి హ్యాపీ వార్త చెప్తే మీకు ఆ ఫీవర్ ఎక్కడ పోతుందో, లేచి పరిగెత్తారు. బాగున్నారు మీరు, ఆరోగ్యంగా ఉన్నారు, కానీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్తారు, మీకు లేవడానికి కూడా బలం సరిపోదు. అవునా కాదా? ఇదే ఎగ్జాంపుల్. అవును అవును, బట్ అదే వెరీ గుడ్ క్వశ్చన్, దట్ ఈస్ మీరు అన్నది కరెక్ట్. సాత్విక ఆహారంలో ఉల్లి వెల్లుల్లి తినరండి. అయితే ఇప్పుడు నేను ఇద్దాక చెప్పాను, మనకు శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనసు ఆరోగ్యంగా ఉండాలి. ఉల్లి వెల్లుల్లి శరీరానికి మంచి చేస్తాయి, దెర్ ఈస్ నో డౌట్. కానీ మనసుకి, మనసుని చంచలత్వంలోకి తీసుకొస్తాయి, మనసుని కాన్సన్ట్రేట్ చేయనివ్వు, ఏకాగ్రత చేయనివ్వు. ఎప్పుడైతే మనసులో చంచలత్వం పెరుగుతుందో అది మళ్లీ హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని ఉల్లి వెల్లుల్లి వద్దని చెప్తాం, అది సాత్వికాహారం కాదని చెప్తాం. అది మనసు మీద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, శరీరానికి మంచిది. సో మనకు మనసు శరీరం రెండు హెల్దీగా ఉండాలంటే అది తినకూడదు. అంటే మన పూర్వీకులు, ఇప్పుడు చూడండి బ్రాహ్మిన్స్ ఉంటారు, ఎవరైతే పూజలు చేస్తారు మామూలుగా కూడా బ్రాహ్మిన్స్ ఉల్లి వెల్లుల్లి తినరు. ఎందుకు తినరండి? రెండు పాయింట్లు, వాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినరు, వేరే వాళ్ళు చేస్తే తినరు. ఎందుకు తినరు? ఈ రెండు పాయింట్స్ ఆలోచించారా? ఎందుకు తినరు వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు? అలా అని కాదు, వాళ్ళు చేసేటప్పుడు, ఇప్పుడు వాళ్ళ పని ఏంటి, బ్రాహ్మిన్స్ అంటే పూజలు, పూజ చేసేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ దేవుని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, మనసు అటు ఇటు పోకూడదు. రెండవది భక్తులు రకరకాలు వస్తారు, ఎవరి మీద కూడా వాళ్ళకి భేదభావం గాని అలాంటివి రాకూడదు. అంటే వీళ్ళని చూస్తే ఒక ఫీలింగ్ వాళ్ళు, అట్లాంటివి ఉండకూడదు, సమంగా ఉండాలి. ఈ రెండు రావాలంటే వంట చేసేటప్పుడు కూడా మంచి ప్యూర్ వైబ్రేషన్స్ ఆ ఫుడ్లో ఉంటేనే వాళ్ళకి ప్యూర్ థాట్స్ వస్తాయి. ఉల్లి వెల్లుల్లి తినకుంటే చంచలత్వం ఉండదు, అందుకే వాళ్ళ రెండు చేయరు. అందుకే ఈవెన్ అయ్యప్ప స్వామి భక్తులు ఎవరి దగ్గర తినరు. ఈవెన్ మన హిందూయిజంలో శ్రావణ మాసంలో ఉల్లి వెల్లుల్లి తినరు. ఎందుకండి? అది శ్రేష్టమైన మాసము, ఆ మాసమంతా పూజలు వ్రతాలు నోములు చేసుకుంటారు. ఆ టైంలో మనకి మన మనసు చంచలత్వం ఉండకూడదు, భగవంతుని మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి అనే ఫీలింగ్ వల్ల తినరు అది. అందుకే ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి వద్దంటాం. మన ఆహారం ఎఫెక్ట్ మన మనసు మీద పడుతుంది. సో నేను చెప్పేది, ఇప్పుడు మీకు శరీరం ఒక్కటే ఆరోగ్యంగా కావాలంటే తినండి, నాకు మనసు శరీరం రెండు ఆరోగ్యంగా ఉండాలంటే మానేయండి, అది మీ చాయిస్. అలా నేను నాన్ వెజ్ మీద చెప్పగలుగుతా గానీ ఇక్కడ తినేవాళ్ళు ఉంటారు, మే ఐ డోంట్ నో వెదర్ యూ మే గెట్ డిస్టర్బ్. సో అందుకే నేను ఆ టాపిక్ టచ్ చేయలేదు. శాకాహారం తినే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండోది మన బాడీ, మన జీర్ణ వ్యవస్థ, మన పండ్లు మాంసాహారానికి లేవు. మాంసాహారం తినే జంతువులు ఎట్లుంటాయండి? పులి ఎట్లుంటది? షార్ప్ పండ్లు, వాటి డైజెస్టివ్ ఏదైతే ఏమంటారు చిన్న పేగుల ఇంటెస్టైన్ ఉంటుంది కదా, అది తక్కువ పొడవు ఉంటుంది, మనకి చాలా పొడవు ఉంటుంది. అయితే ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే అది డైజెస్ట్ అవ్వాలి, బయటికి వెళ్ళిపోవాలి. మన డైజెస్టివ్ సిస్టమ్, మన యొక్క ఇంటెస్టైన్స్ ఎంత పొడవు ఉన్నాయంటే అది చాలా టైం పడుతుంది. ఆ చాలా టైం పట్టినప్పుడు అది జీర్ణమయ్యి బయటకు వచ్చే లోపల కొన్ని టాక్సిన్స్ తయారవడం ఇలాంటివి వస్తాయి. సో అందుకని నాన్ వెజ్ యాక్చువల్గా ఎందుకంటే ఒకటి, రెండో చూడండి కర్మ సిద్ధాంతం. ఇప్పుడు సపోజ్ మీ పిల్లల్ని కొడితే ఎవరికైనా సంతోషం అనిపిస్తుంది అనుకోండి, మీ పిల్లల్ని కొడితే నాకు సంతోషం అనిపిస్తుంది, నేను కొడతాను, మీకు ఎట్లా అనిపిస్తుంది? యు ఫీల్ గుడ్ అనిపించదు కదా. ఈ ప్రపంచంలో ప్రతి జంతువుకి బతికే హక్కు ఉంది, సృష్టి భగవంతుని సృష్టి, అందరికీ హక్కు ఉంది. మనం బుద్ధిజీవులం, మనకి ఇంటెలిజెన్స్ ఉంది, మనం వాళ్ళని రక్షించాలి, మనమే భక్షిస్తే ఎట్లా? అవి దాన్ని చంపేస్తుంటే అది హ్యాపీగా ఉంటుందా? ఎంత ఆర్తనాదాలు చేస్తుంది, ఎంత ఏడుస్తుంది, ఎంత బాధపడుతుంది, దానికి ఫ్యామిలీ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అంతా ఫుడ్లో ఉండవా? అది తింటే మన మనసు ఎలా ఉంటుంది? దాన్ని నీచు అంటారు. ఎందుకంటారు నీచు అని? ఎందుకంటే వాసన, స్మెల్, ఆ స్మెల్ పోవడానికి మనం మసాలాలు, నూనెలు అవి వేసి దాన్ని టేస్టీగా చేస్తాం, అవునా కాదా? సో దీనికోసం నాన్ వెజ్. అందుకే ఏ ఆధ్యాత్మికతలో కూడా నాన్ వెజ్ వద్దంటారు. నాన్ వెజ్ తింటే మన మనసు అంత ప్రశాంతంగా, అంత ఏకాగ్రంగా ఉండలేదు. ఇంకో విషయం, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఎవరన్నా చనిపోయారు, ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? తగలబెడతాం. తగలబెట్టేది అది, ఆ శవం ఉన్నంత వరకు తింటామా? తినం. ఊర్లలో అయితే అటు రెండింట్లో, ఇటు రెండింట్లో, ఎదురింట్లో కూడా తినరు. ఆ శవం పోవాలి, ఇండ్లు గడగాలి, తినాలి. అందరికన్నా ఇంటలెక్చువల్ జీవి, అందరికన్నా ఉన్నతమైన జీవి చనిపోతే అట్లుంది. మరి అవి ఎలాంటి జీవులు? వాటిని చంపి మన ఇంట్లో వాటిని కడుపులో పెట్టుకోవడం అంటే మన కడుపు ఏమైనట్టు? చాలామంది మారిపోతున్నారు, ఇప్పుడు శాకాహారంగా మారుతున్నారు. ఈవెన్ సెలబ్రిటీస్ చాలామంది మారిపోతున్నారు. ఎందుకు వస్తుందండి B12? నేను వెజిటేరియన్, B12 డెఫిషియన్సీ నాకు రాలేదుగా, ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్ బై బర్త్. అలా ఏం లేదండి, ఏమీ రాదండి. ఫుడ్లో కూడా మనకి ఆ కూరలు అన్నిట్లో B12 ఉన్నాయి, ఎందుకు లేవండి? అంటే బ్రాహ్మిన్స్ ఏమన్నా పోన్లే. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు ప్రపంచంలో నాన్ వెజ్ ఎక్కువ మంది తింటున్నారు, మరి అందరూ హెల్దీగా ఉండాలిగా, ఎందుకు అన్హెల్దీగా ఉన్నారు? ఎందుకు అన్హెల్దీగా ఉన్నారు? మరి బలము, శక్తి, మనం ఏమన్నా 20 కిలోమీటర్లు పరిగెడతామా? బలం రావడానికి ఒక సింహం అంటే, ఒక పులి అంటే 40 కిలోమీటర్లు పరిగెడతారు, దానికి కావాలి నాన్ వెజ్. మనం 5 కిలోమీటర్లు కూడా పరిగెట్టంగా, మనకంత ఎనర్జీ ఏమవసరం? అవసరం లేదు. మరి సరే బలం వస్తుందండి, దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయండి, దాంట్లో అది ఉంటుందండి, చాలా బాగుంటుందండి. మరి జబ్బులు రాకూడదుగా, మాకు వస్తలేవు, మీకు ఎందుకు వస్తున్నాయి కదా, అవునా కదా? సరే ప్లేయర్స్లో నావర్తలోవా, షీఈ్ ఏ వెజిటేరియన్, మరి ఆమె వరల్డ్ కప్ అది ఎన్నిసార్లు గెలిచింది లాన్ టెన్నిస్ లో. జవగల్ శ్రీనాథ్ క్రికెటర్, హీఈస్ ఏ ప్యూర్ వెజిటేరియన్. అలా ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు ప్యూర్ వెజిటేరియన్స్, వరల్డ్ రికార్డ్ స్థాపించారు. అంటే వెజిటేరియన్ లో కూడా బలం ఉన్నట్టేగా. మనం టేస్ట్ కోసం తింటామండి, పైకి చెప్తాం బలం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, కానీ మెయిన్ గా మనం తినేది టేస్ట్ కోసం, అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇది నాన్ వెజ్ ఇష్టం, ఎవరెవరు ఇంట్రెస్ట్, బట్ ఆ వైబ్రేషన్స్ అయితే కొంచెం ఎఫెక్ట్ అవుతాయి డెఫినెట్. మన ఇంట్లో శుభకార్యం అప్పుడు ఒక మేకను చంపేస్తాం, అది కొంచెం బాధాకరం అనిపిస్తుంది. మన ఇంట్లో శుభకార్యం, మనకు మంచి జరిగింది, నువ్వు జంతువుని చంపేయడం, ఇంకా దానికి ఇంత మేకకి ఇంత పెట్టండి, కొంచెం గడ్డి పెట్టండి 2 రోజులు, దానికి ఏమన్నా పండ్లు పెట్టండి, అది గుడ్ థింగ్. చంపేయడం బాగా అనిపించదు, మన ఇంట్లో హ్యాపీనెస్ కోసం ఇంకోని బాధ పెట్టదు కదా. ఇది నాన్ వెజ్.
లెట్స్ థ్యాంక్ సిస్టర్ విజయలక్ష్మి గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ సెషన్. We have got so many things to know about our health, so let's be healthy following all the tips and techniques she has given. Thank you, Akia.
खिलाता है राजयोग,
दुख दर्द रोगों से मुक्ति दिलाता है राजयोग,
दुख दर्द रोगों से मुक्ति दिलाता है राजयोग, इंसान को जीने की कला सिखलाता है
बड़ी कला है मन
पिता की याद से अपने जीवन को चमकाना।
Hello।